ఇంత వీరుడు హనుమంతుడు, ఇన్ని ఉపకారాలు చేశాడు, కానీ సుగ్రీవుడు తన మంత్రులతో వాలికి భయపడి పారిపోతున్నప్పుడు మాత్రం ఎందుకని సుగ్రీవుడికి సాయం చెయ్యలేదా అని నా అనుమానం అన్నాడు ఆయన. నిజంగా తర్వాత తర్వాత ఆయన ఎంత విజృంభించాడు హనుమంతుడు, శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా దాటాడే. ఆవు నేల మీద అడుగు పెట్టిందండి, ఆ అడుగులో నీళ్లున్నాయి, ఆ నీళ్లు దాటడం పెద్ద కష్టమా? ఒకసారి ఆలోచించండి, ఇసుకలో ఒక ఆవు యొక్క కాలి గుర్తుపడింది, ఆ గుర్తులో నీళ్లు పోయండి, ఆ నీరు దాటమనండి, ఆ నీరు దాటడం పెద్ద కష్టమా? అందుకే గోష్పదీకృత వారాసిం, ఆవు అడుగు జాడలో నీరు ఎంత సులభముగా దాటవచ్చో సముద్రమును అంతలా మార్చేసేట ఆయన. సముద్రం దాటడం, ఆవు అడుగులో నీరు దాటడం అంత తేలికైంది ఆయనకి. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అంత సముద్రం ఆవు అడుగులో నీరంత నీరుగా మార్చాడు. ఇంకా రాక్షసులు దోమలట, మసకీకృత రాక్షసు, కృత అనే శబ్దం ఎప్పుడు వాడతాం? అవ్వనిది అయితే. రాక్షసుడు ఎవడైనా దోమ అవుతాడా? అవ్వడు కదా. కానీ రాక్షసుడిని దోమ కింద మార్చుకుని చంపినట్టుగా తేలిగ్గా చంపాడు. అంత రాక్షసుడు ఆయన దృష్టిలో ఒక దోమ. ఇలా దోమ బాలితే పటక్కన కొడతామే, అలా రాక్షసులు చంపారేశాడు ఆయన. ఇంకా రామాయణ గ్రంథం ఒక పెద్ద దండ అయితే ఆ దండలో మధ్యలో ఉన్న రత్నం ఆయన. ఇది చూడండి, ఎప్పుడన్నా పువ్వుల దండకి చివరి ఏం చేస్తారు, పూర్వకాలంలో దండకు వచ్చాక కింద ఏం చేస్తారు, ఒక కింద ముద్ద పెడతారు. అలాగే నవరత్నమాల చేసినప్పుడు కింద ఒక వజ్రం ఓ మణి పెడతారు. ఈ రామాయణం అనే మహామాలలో ఈ ముఖ్యమైన రత్నం ఆయన. అటువంటి అనిల ఆత్మజం వాయుపుత్రుని గురించి వందే నమస్కరిస్తున్నాను అని పేరు. కానీ అంతటి వీరుడు, ఎందువల్లనో వాలిచేత తరమబడుతున్న సుగ్రీవుణ్ణి మాత్రం ఉపేక్షించాడు, కారణం ఏమిటని అడగ్గ అప్పుడు అగస్త్యుడు చెప్పాడు, నీవు చెప్పింది నిజమే, ఈ హనుమంతుని వంటి వాడు ఈ భూప్రపంచంలో కాదు ఏ లోకంలో ఉండడు. అయినా అతడికి తన శక్తి తనకి గుర్తులేక సుగ్రీవుణ్ణి ఇంతకాలం ఉపేక్షించాడు. ఒకరొకప్పటి మాట, కేసరి అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన భార్య అంజనాదేవి. గౌతమ మహర్షికి అహల్యకి పుట్టిన కూతురు ఆవిడ. గౌతముడికి అహల్యకి ఒక కొడుకు కూతురు. కొడుకు శతానందుడు, ఆయన జనక మహారాజు గారికి కులపురోహితుడు అయ్యాడు. కూతురు అంజనాదేవి. ఈ అంజనాదేవిని, గౌతమ మహర్షి యొక్క కూతురిని పూర్వకాలంలో ఓ మహానుభావుడు ఉండేవాడు, ఒక వానరోత్తముడు, ఆ వానరరాజు గారు పెంచుకున్నాడు. అప్పటి నుంచి వానరుల దగ్గర పెరగడం వల్ల ఆవిడ కామరూపిణి కనుక వానర స్త్రీ అయ్యింది. వృక్షరథుడు అని పేరు కలిగినటువంటి రాజుగారికి ఎంతో సాయం చేసిన కేసరి అని పేరు కలిగిన ఒక వానరవీరుడు ఉన్నాడు. ఆ వానరవీరుడికి ఈ అంజనాదేవి భార్య అయ్యింది. అంజనకి కేసరికి పెళ్ళయి 1000 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. పుట్టకపోతే అంజనాదేవి 7 కొండలకు వచ్చింది. సప్తగిరులు ఉన్నాయి కదా, ఆ సప్తగిరుల్లో ఒక కొండ పేరు అంజనాద్రి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అంజనాదేవి తపస్సు చేయటం వల్ల. అందుకే అంజన ఆవిడ పేరు. అంజనీ కాదు కర్మ, అంజనీపుత్ర కాదు, అంజనాపుత్ర అని ఉంది. తెలియక మన వాళ్ళు నోట్లో పడి అంజని కింద మార్చాం. మనం ఏదైనా మార్చేస్తానులేండి. ఆవిడ పేరు అంజన, అంజన అద్రి, అంజనాద్రి. ఎప్పుడన్నా మీరు తిరుపతి పెడుతున్నప్పుడు సప్తగిరులు చూశారు కదా, అందులో ఒక చోట ఈ మధ్యకాలంలో ఆంజనేయుడి విగ్రహం ఉందే, ఆంజనేయుడి విగ్రహం అక్కడ పెట్టమని ఒకప్పుడు నేను సలహా ఇచ్చాను. కారణం ఏంటంటే ఆంజనేయుడు ఇక్కడ పుట్టాడని, ఇక్కడ అంజన తపస్సు చేసిందని ఉపయోగం ఉంటుందని చెప్పి చాలా కాల క్రితం పీవీఆర్కే ప్రసాద్ గారికి మాకు కొంచెం స్నేహం ఎక్కువ ఉండేది కనుక అప్పట్లోనే చెప్పాం. తర్వాత అదృష్టవశాత్తు ఎవరో ఒకళ్ళు చెవిలో పడినట్టుంది. ఏమైతేనే అది పరమేశ్వర సంకల్పం, అక్కడ ఆంజనేయుడు వచ్చాడు. అక్కడ కొండ గుహ ఉన్నది. ఆ గుహలో అంజనాదేవి సంతాన ప్రాప్తి కోసం మహాతపస్సు చేసింది, 1000 ఏళ్ళు తపస్సు చేసింది. ఆ 1000 ఏళ్ళు రోజు ఉదయం పూట లేవడం, అక్కడున్న శల ఏళ్ళలో స్నానం చేయటం, ఆ తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేసేది. ఆహారం తినకుండా తపస్సు చేయటం దోషం, అలాగని ఆహారం తినడము దోషమే. అందుకని తినడము తినకుండా ఉండడము కాకుండా ఉండడానికి రోజు ఆవిడ చేతిలో దోసిట్లో వాయుదేవుడు ఒక్క పండు పట్టుకొచ్చి వేసేవాడు. తనంత తాను చేతిలో పడిన ఆహారం తినడం దోషం కాదని శాస్త్రం. అందుకని రోజు చేతిలో పడిన పండు తిని ఆవిడ తపస్సు చేసేది. ఇలా ఉండగా ఒకప్పుడు శివుడు పార్వతి ఆ కొండ మీద కొంతకాలం విహరించారు. ఇంతలో కోతులు కనపడ్డాయి. కోతులు చూడగానే పార్వతీదేవి, మనం కూడా కోతి రూపంలో క్రీడిద్దామండి అందిట. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమ్మవారిని ఆడకోతిగా మార్చి ఈశ్వరుడు మగకోతిగా మారాడు. వాళ్ళు అక్కడ విహరించారు. పార్వతి గర్భం ధరించింది. ఆ రుద్రవీర్యాన్ని తీసి ఈశ్వరుడు, నువ్వు పిల్లవాడిని కనకూడదు, పార్వతీదేవి గర్భము ధరించి రుద్రవీర్యము ద్వారా పిల్లల్ని కంటే ఆ పిల్లవాడు దేవతలకు కూడా కంటకుడవుతాడని ఒకప్పుడు ఒక శాపం ఉన్నదిలండి, ఆ కథ శివపురాణంలో ఉందిరు కానీ. అందువల్ల ఈ రుద్రవీర్యాన్ని వాయువుకి ఇచ్చే అన్నాడు. ఆవిడ ఆ గర్భంలో ఉన్న రేతస్సుని వాయువు చేతిలో పెట్టింది. వాయువు దాన్ని పండు కింద మార్చాడు. మార్చి అంజనాదేవి చేతిలో రోజు పండు వేసేవాడుగా అలా పండు కింద వేశాడు. ఆ పండు తినగానే ఈవిడ గర్భం ధరించింది. దాంతో ఆవిడ తెల్లబోయి, అరే నిత్యం నేను పండు తినేదాన్ని కానీ ఎప్పుడు ఏం జరగలేదు, ఈరోజు ఫలము తినగానే నాకు గర్భం వచ్చినట్టుగా కొన్ని చిహ్నములు కనబడుతున్నాయి, కడుపు పెద్దదయ్యింది, వికారం కలుగుతున్నది, ఎవడో నా మీద అత్యాచారం చేసినట్టున్నాడు, ఎవడో దుర్మార్గుడు, వాడు నాకు కంటపడకపోతే ఇప్పుడే వాడిని భస్మం చేస్తానగానే వాయుదేవుడు గజగజ ఒడుగుతూ, కంగారు పడక తల్లి, రుద్రవీర్యాన్ని ఫలం కింద మార్చి నీ దోసిట్లో వేశాను, అది తిను, నీకు ఒక మహావీరుడు కారణజన్ముడు పుడతాడన్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నువ్వు మహాత్మురాలివి, నీ కడుపులో ఉన్నది నా రేతస్య అనగానే అప్పుడు ఆవిడ సంతోషించింది. ఆ కుర్రవాణి కడుపులో మోసి ఒక శుభముహూర్తంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీ తిథి, అది కూడా కృష్ణపక్షం దశమి, మళ్ళీ శుక్లపక్షం కాదు, ఆ రోజు మందవాసరి అన్నారు. పైగా శనివారం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మహానుభావుడు పరమపూజ్యుడు ఇవాళ రామాయణం అనే ఒక మహాకావ్యం నడిపించినవాడు, అదిగో ఎదురుగుండా ఉన్నవాడు ఆంజనేయ స్వామి వారు పుట్టుకొచ్చాడు. అప్పుడు ఆయన వరిగింజ కొన ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. ఆయన వరిగింజలు చూశారుగా, అవి ఒక రకమైన బంగారపు రంగులో ఉంటాయి, దాని కొన ఎలా ఉంటుందో అటువంటి రంగులో పుట్టుకొచ్చాడు. అందువల్ల ఆంజనేయుడు ఒక రకమైన పచ్చని ఛాయ కలిగిన వాడు. అది పూర్తిగా ఆకుపచ్చ కాదు, పసుపు పచ్చ కాదు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న పచ్చ, అటువంటి పచ్చని వర్ణంతో పుట్టాడు. ఆయన పుట్టింది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి. దశమి నాడు పుట్టాడు కాబట్టి ఆ తర్వాత ఇంకేముంటుంది, వైశాఖ మాసంలో రాబోయేది అమావాస్య, దశమి తర్వాత ఏకాదశి, ఏకాదశి తర్వాత ద్వాదశి, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే ఆయన పుట్టిన 5 రోజుల తర్వాత అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య సూర్యగ్రహణం. పైగా అమావాస్య నాడు సూర్యగ్రహణం, పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడతాయి. కాబట్టి అందువల్ల కూడా 5వ రోజు బాలుడు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాడనే కథ ఖచ్చితంగా వ్యాసుడు వాల్మీకి కూడా రాశాడు. సరే, మొత్తం మీద దశమి నాడు పుట్టాడు ఆయన. పుట్టి పుట్టగానే ఏడ్చేట, ఆ ఏడుపు ఎలా ఉందిట, ఓంకారధ్వనిలో ఉందిట, మధురంగా ఉందిట. కొంతమంది ఏడిస్తే పరమదరిద్రం, అసలు చీటికి మటికి ఏడవకూడదు, చీటికి మటికి ఏడుస్తున్నామంటే అదేదో బలహీనత మనకి. అనుద్వేగకరం వాక్యం, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, ఉద్వేగం ఎక్కువ అయిపోకూడదు, చీటికి మాటికి ఉద్వేగంతో మాట్లాడకూడదు, భగవంతుని విషయంలో తప్ప లౌకిక విషయాల్లో ఏడవకూడదు. అది మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు సరిగ్గా దశమి నాడు మందవాసర నాడు పుట్టాడు. పుట్టగానే అందంగా ఏడ్చాడు. ఆ ఏడుపు ఓంకారంలో ఉంది, ఆయన ఏడిస్తే కూడా ఓంకారంలో ఉంది. ఎక్కడ అనుద్వేగం గనక, ఉద్వేగం లేదు గనక పవిత్రంగా ఉన్నది. ఇంతలో వాళ్ళమ్మ ఆయనకి చేయవలసిన సేవలన్నీ చేసింది, అవన్నీ హనుమద్వీపంలో చెప్పుకుందాం. ఒక ఉయ్యాలు తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఆయన పుట్టిన 5 రోజులకి అమావాస్య వచ్చింది, వైశాఖ మాసం అమావాస్య. ఆ రోజు సూర్యగ్రహణం. ఇంతలో వాళ్ళమ్మ పాలిచ్చి కుర్రాడికి, అంజనాదేవి ఆంజనేయ స్వామి వారికి పాలిచ్చి దగ్గరలో ఉన్న దర్భలు తీసుకురావడానికి వెళ్ళిందిట. శాస్త్రం ఏం చెబుతోంది, పురాణం వింటున్నప్పుడు చేతిలో దర్భ పట్టుకుని పురాణం వింటే ఆ పురాణము అధిక ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరకాండ వింటున్నారు మీరు, కానీ దర్భ చేత్తో పట్టుకుని మీరు ఈ ఉత్తరకాండ వింటే సంపూర్ణ రామాయణం 9 సార్లు విన్న ఫలితం వస్తుందట. అందుకని పూర్వం దర్భ చేతికి ఇచ్చేవారు. గ్రహణ సమయంలో దర్భలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అశ్వమేధయాగం చేయబడిన స్థలముతో సమానమైన ఇల్లు అవుతుంది. అశ్వమేధయాగం చేయబడిన వేదిక ఎంత గొప్పదో ఇల్లు అంత గొప్పదవుతుంది. అందుకే గ్రహణ సమయంలో దర్భలు వేసేవారు. ఏదన్నా దానం చేసేటప్పుడు, బంగారం దానం చేసేటప్పుడు దర్భని దానికి తగిలించి మరీ దానం చేస్తే ఆ సువర్ణం అఖండ సువర్ణ దానంతో సమానం. వీడు బతుక్కు వీడు ఒక అరగ్రాము బంగారం ఇచ్చాడు అనుకోండి, అరగ్రాము బంగారం దానం చేసేస్తున్నారు గురువుగారు అన్నాడు అనుకోండి, అరగ్రాము కాదు అది, దర్భ తగిలించి ఇస్తే 100 గ్రాములు బంగారంతో సమానం అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో అందరూ దర్భ తగిలించి అరగ్రాము మిల్లీగ్రాము ఇస్తున్నారు. ఈ కిటుకు తెలిసి ఈ విధంగా ఏం చేసినా దర్భ వల్ల అధిక ఫలితం వస్తుంది. అందుకే పూర్వం వచ్చి చేశారు. మళ్ళీ దర్భ చేత్తో పుచ్చుకుని పురాణం విన్నాక ఆ దర్భ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాడు గ్యారంటీగా మళ్ళీ కుంభీపాక నరకానికి పోతాడు. ఆ దర్భని జాగ్రత్తగా పెట్టుకొని ఇంట్లో దాచాలి, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. దర్భని చేత్తో పుచ్చుకుని పురాణం వినమన్నారు కానీ మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి రూమ్లో పెట్టమనలేదుగా, నేల మీద పారేద్దామని మీరు పారేస్తే దాన్ని ఆ తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు తొక్కితే ఇక దానివల్ల వచ్చే నరకం అంతా ఇంతే కాదు. అందువల్ల పట్టుకోపోయినా పర్వాలేదు కానీ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. అయిపోయాక పారేస్తేలాగా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ డబ్బాలోనో అదేదో సూట్ కేసులోనో సంచిలోనో పంచెలోనో ఎక్కడో పంచెలో పెడితే వాళ్ళు కొన్ని ఇబ్బందులు కానీ దాన్ని తీసుకెళ్ళి జేబులోనో పెట్టండి, ఇంటికి తీసుకెళ్ళండి. ఈ దర్భ చాలా గొప్పదండి. దర్భలు అత్యంత పవిత్రములు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో కుశలకి ఉన్నంత పావిత్ర్యంకి దేనికి లేదు. అందుకే పూర్వకాలంలో దర్భని అనుక్షణం చేత పట్టుకునేవారు. దర్భ వల్ల దానం, దర్భ వల్ల యజ్ఞం, దర్భ వల్ల పురాణ శ్రవణం, పారాయణం, ఇవి అనంత ఫలితమిస్తాయి, అఖండ ఫలితమిస్తాయి. అందువల్ల ఆవిడ దర్భలు తీసుకుని గ్రహణ సమయంలో కొండగుహలో వేద్దాం, ఉయ్యాల్లో వేద్దాం, కుర్రవాడికి అది రక్షణ అనుకుని దర్భల కోసం వెళ్ళింది. ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఏ మధ్యాహ్నానికో సాయంకాలానికో కదా గ్రహణం అనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిందిట. వెళ్లే ముందే స్వామివారికి కడుపు నిండా పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది బుల్లిబాబు కదానని. ఆవిడ అలా వెళ్ళిన కాసేపటికే ఆంజనేయ స్వామి వారికి ఆకలేసింది. కేర కేరమంటూ ఏడుస్తూ లేచాడు. తల్లి కోసం చూస్తే తల్లి ఎక్కడా కనబడలేదు. ఆ సమయంలో కొండగుహలోకి వాలుగా ఉన్న సూర్యుడు యొక్క బింబం కనబడిందిట. ఆ కిరణాలు పడి తెలుగులో రాస్తారు, ఆంధ్ర వాల్మీకి వావిలికొండ సుబ్బారావు గారని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఈ ఉత్తరకాండని ఇంకా ఎక్కువ విజృంభించి అనువాదం చేశాడు. మీకు తెలుసు కదా ఆంధ్ర వాల్మీకి అని బిరుదు కలిగిన ఒక ఆయన ఉన్నాడని. వాల్మీకి రామాయణం యథాతథముగా అక్షరం మార్చకుండా కల్పితం లేకుండా తెలుగులోకి పద్యకావ్యంగా తాత్పర్యముగా అనువాదం చేసిన ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన పేరు వాసుదాసు గారు. ఆయనని అందరూ కలిసి ఎవనివరనమాట ఆంధ్ర వాల్మీకి అన్నారు. ఆయన అన్నాడు, బాబోయ్ నాకేమో ఈ ఆంధ్ర వాల్మీకి వంటి బిరుదులొద్దు, నేను వాసుదేవుడికి దాసుణ్ణి అని చేత వాసుదాసు అని పెట్టుకున్నాడు. కానీ అసలు పేరు ఆయన పేరు ఇంటి పేరు వావిలికొలను, ఆయన పేరు సుబ్బారావు గారు. బ్రాహ్మణులలో గోల్కొండ వ్యాపారులు అని ఉంటారు, ఆ వ్యాపారులకు సంబంధించిన వాడు ఆయన. భారద్వాజ పవిత్ర గోత్రజుడ ఆపస్తంభ సూత్రుండ గోల్కొండ వ్యాపారిన్ అని ప్రారంభంలో ఆయన రాసుకున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన చచ్చిపోయే 50 ఏళ్ళు అయింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మద్రాసులో కూడా పనిచేశాడు. తెనాలి దగ్గర అంగల కుదురు అని ఒక ఊరున్నది, అంగల కుదురు తెనాలి దగ్గర. ఇప్పటికి కూడా శ్రీ కోదండరామ సేవా సమాజం అనే పేరుతో ఆయన స్థాపించిన సేవా సమాజం ఉన్నది. ప్రపంచంలో ఉన్న పండితులంతా ఆయన రూపంలో పుట్టారండి. ఒక పండితుడు అనడానికి వీల్లేదు. కాళిదాసు, పాణిని ఇలాంటి వాళ్ళంతా కలిస్తే వాసుదాసు గారు. మానవ మాత్రుడు ఆ కాస్త వయస్సులో అంత పాండిత్యం పొందగలడా అనిపిస్తుంది నాకు. ఆయన పుస్తకం చూడండి, ఆయన వ్యాఖ్య చూడండి. బృహస్పతి స్మృతి అంటాడు, ఇంకెక్కడో వాల్మీకి స్మృతి అంటాడు, భోజరాజీయం అంటాడు, గోవిందరాజీయం అంటాడు, తెలుగు వ్యాకరణాలు, సంస్కృత వ్యాకరణాలు, పురాణాలు, ఎక్కడి నుంచి చూసినా కొటేషన్ ఉంటుంది, సంఖ్యతో ఇచ్చేస్తాడు ఆయన. ఇవన్నీ ఆ రోజుల్లో ఏ విధమైన కంప్యూటర్లు లేని రోజుల్లో ఆయన రాశారు. ఎప్పుడో 1910 ఆ కాలంలో రాశారు ఆయన మహానుభావులు. ఎలా రాశారు ఆయన? అపార మేధాశక్తి. అది ఎలా వచ్చింది? సరస్వతి నాలుగు మీద కూర్చోబెట్టి వచ్చింది. ఎందుకు కూర్చుంది? నిత్యం రామ 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 అండం వల్ల వచ్చింది అన్నాడు ఆయన. ఇంకా రామనామం అంటే అటువంటిది ఆయనకి. రెండు అద్భుతమైన పద్యాలు రాశాడు ఆయన బాలకాండలో ప్రారంభంలో. ప్రబలి కఫం భూకంఠమున బాధలు పెట్టెడి వేళ చోపరుల్ గబగబ బయట బొట్టుడిక కార్యములెదను వేళ కింకరుల్ దబ దబ ప్రాణవాయువులు లాగెడి వేళల ఆలు జొట్టముల్ లవలవలాడు వేళల తలంపగ శక్యమే రామనామమున్. నాయనలారా, నిత్యం రామ రామ అనండి. ఆ రామ రామ అనడానికి ఖర్చు ఏముంది? ఒక కాసేపు నాలుగు తప్ప. అక్కడ కనబడి ఇక్కడ కనబడి ఫోనుల్లో హలో హలో అని 100 సార్లు అనే బదులుగా రామ రామ అంటే తరిస్తారు. పొద్దున్నే లేచి కాఫీ కాఫీ అనకుండా రామ రామ అంటే తరిస్తాం. అరే కాఫీని కూడా రామా అనండి, పర్వాలా. గ్లాస్ చూపించి రామా అనగానే నాగేశ్వరరావు గారికి అర్థమైపోతుంది. రైల్లో ఆ కాఫీ వాడిని పిలిచి రామా అని పిలిచి కాఫీ అనండి. ముందే కాఫీ ఓయ్ కాఫీ అనకండి, నువ్వు పాపి అయిపోతావు. ఇవన్నీ నిరంతరం ఆచరణలో పెట్టండి, రామా రామ అనండి. ఇలా నిత్యం రామ రామ అంటే చచ్చిపోయేటప్పుడు రామ రామ అంటారు, అప్పుడు రామ లోకానికి వెడతారు, రామ సన్నిధానానికి వెడతారు, నరకం నుంచి విముక్తి పొందుతారు. ఎప్పుడో మరణించేటప్పుడు రామ అంటే మేము రాముడి దగ్గరికి వెడతాము, ఎప్పటి నుంచి రామ ఎందుకు అన్నారట ఎవరో ఆయనతోటి. అంత్యకాలంలో కదా రామనామస్మరణ చేస్తే చాలని పెద్దలు చెప్పారు. నాయనలారా, మీకు మృత్యు ఆసన్నమైనప్పుడు మరణకాలంలో రామ రామ అంటే వైకుంఠానికి పోతారు, రాముడు రక్షిస్తాడు అని ఎవరో చెప్పారట. అందుకని ఎందుకండి వాసుదాసు గారు రోజు రామ రామ అనుకోవడం దండగా, చచ్చిపోయేటప్పుడు రామ అంటాం, అప్పుడు వైకుంఠానికి పోతాం అజామీడుళ్ళ అన్నట్టు మహానుభావుడు. అప్పుడు ఆయన రాసిన పద్యం అన్నమాట, ఓరి మూర్ఖుడా, వార్ధక్యంలో కంఠంలో శ్లేష్మం చేరిపోతుంది, ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ. నీ గొంతంత శ్లేష్మంతో పూడుకుపోయి అప్పుడు అంటావు, గొరకొస్తుంది, శ్వాస పీల్చుకోలేవు, నానాయాతన పడతావు, అప్పుడు నీ నోట్లోంచి రామ అని రాదు. ఏమందాం అనుకున్నా ఆ మాటే నోట్లోంచి రాదు. ఇంకా చూసేవాళ్ళు, వీడింట్లో చచ్చిపోతే ఇల్లు మైలు పడుతుంది, నక్షత్రం బాగాలేకపోతే ఏడాది పాడు పాడు పెట్టాలి, అన్నిటికీ మించి ఊరగాయ జాడీలు పాడైపోతాయి, ఆవకాయ గోంగూర పాడైపోతాయి. అటు వీడికంటే ఊరగాయకి విలువ, ఈ కాయం కంటే ఊరగాయకి విలువ, కాబట్టి బయట పెట్టేయండి అంటారు. ఆ సమయంలో యమకింకరులు వస్తారు. యమకింకరులు ఇలా గోడల మీద కూర్చుంటారటండి ఇంట్లో. వాళ్ళు గోడల మీద ఉండగలరు ఏ ఆధారం లేకుండా, గోడల మీద కూర్చుని, ఎరా వస్తావా, కమాన్, నీ ఆయువు తీరింది, కమాన్ కమాన్ కమ్అవుట్ అంటూ ఉంటారు. దాంతో వీడికి తెలియక వాళ్ళని చూసి భయం వేసి ఆయన గుడ్లిలా పెట్టి నాలుక బయట పెట్టి ఆ దరిద్రపు పళ్ళు చెత్త చెదారం బయట పెట్టి గురకబెట్టి వణికిపోతాడు. మీరు చూసారు కొంతమందికి మాట పడిపోయి చివరి క్షణాల్లో ఇలా ఊగుతారే, ఆ ఊగుడు ఏంటని ఉన్నారు వీరు. యమకింకర దర్శనం అవుతుందిట. యమకింకరులు చివరి క్షణాల్లో దర్శనమిచ్చి వీడిని కొంచెం సేపు బెదిరిస్తారన్నమాట. ఎరా బ్రతికొండగా పద్మాకర్ గారు 2018లో చిత్రకోట యాత్ర పెడితే రాకుండా ఇంట్లో కూర్చుని చిత్ర అన్నం తింటావా, టిక్కెట్ చేయించుకుని కూడా చివరి మూమెంట్లో క్యాన్సిల్ చేయించుకుంటావట్రా, దౌర్భాగ్యడా క్యాన్సర్తో చస్తావరా నువ్వు అని చెప్పిస్తారు వాళ్ళు. ఇంక అక్కడతో ఆగరన్నమాట. పోనీ 18లో వెళ్ళలేకపోతే వెళ్ళలేకపోయావు, ఏ నవంబర్లో 14వ తారీఖు నుంచి చక్కగా మోతీనగర్లో భాగవత సప్తాహం పెట్టినప్పుడైనా వెళ్ళావా, అప్పుడు ఇంట్లో కూర్చుని కోతులతో ఆడుకుంటావా, చొప్పునాతులతో ఆడుకుంటావా. డిసెంబర్లో 2018లో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా శ్రీశైలంలో శివభక్త విజయం చెబుతుంటే నువ్వు శివభక్త విజయం మానేసి ఆడవాళ్ళతోటి రక్తితో కబుర్లు చెప్పుకుంటావా, సీరియల్స్ వస్తావరా, రారా దొంగ పేరుగా అని తిడతారు. యమకింకరులు భలే తిడతారండి, వాళ్ళ తిట్లు ముచ్చటగా ఉంటాయి సంస్కృతంలో. ఆ తిట్లు మీకు ఎప్పుడైనా నేర్పుతాను నేను, అవి కూడా చెప్పారు, వాటిని గురించి కూడా పురాణాల్లో రాశారు. వాళ్ళు తిట్టే తిట్లు గరుడ పురాణంలో ఉన్నాయి. గరుడ పురాణంలో 3, 4, 5, 6 అధ్యాయాల్లో యమకింకరులు ఏమంటారో రాశారు. కావాలంటే చూసుకోండి, నా మాట అసత్యమైతే చూడండి వాళ్ళు ఎన్ని రకాలుగా తెప్పుతారో తెలిసిన. ఏ 2019 జనవరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా గౌహతి అస్సాం కామాఖ్యకి తీసుకెడతానన్నారుగా పద్మాకర్ గారు, అప్పుడు వెళ్ళమంటే వెళ్ళలేదా, పైగా ఆయన ఎక్కడికి వెడతారో నాకేం తెలుసు అంటావా, నీకు తెలియదుట్రా ఎవరు తీసుకెడతారో, రారా అని తీసుకెళ్ళి నెత్తి మీద గదబెట్టి ఢామ్ ఢామ్ అని కొడతారు అన్నట్టు మర్చిపోయాను. రేపు 2019 ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా శ్రీలంక కూడా తీసుకెడుతున్నాం. లంక వచ్చేటటువంటి వాళ్ళంతా జంకు గొంకు లేకుండా వచ్చేసి ఈసారి మీకోసం మొక్కుకుని మరీ ప్రదక్షిణ చేసేనే వస్తాను. అలా లంక రాలేదనుకోండి, లంకకి రావట్రా, లంకాధీశుడి దగ్గరికి పంపుతావురా అంటారట. ఇలా అంటే మిమ్మల్ని కాదు సార్, ఎప్పుడూ ఏనాడు రామనామస్మరణ చేయని దుర్మార్గులు అన్నమాట. ఇలా బాగా వాళ్ళని బెదిరించి బెదిరించి ఏడిపిస్తారు యమకింకరులు. ఆ యమకింకరులు అలా బెదిరిస్తున్నప్పుడు దబదబా ప్రాణవాయువులు లాగుతూ ఉంటే అప్పుడు వీడు ఆయన ఆయాసపడిపోతాడు. అదనమాట యమయాతన, మరణయాతన అని అర్థం. కింకరులు దబదబ ప్రాణవాయువులు లాగెడి వేళ్ళలా. ఇంకా తర్వాత భార్య పిల్లలు పోతున్నాడు అని భార్య ఏడుస్తూ ఉంటే పిల్లలు కూడా ఈ దరిద్రుడు పోతే పోయాడు కానీ వీలునామా రాయలేదు, లాకర్లు తీసుకున్నాడా, లాకర్లు ఎక్కడ పెట్టాడో, క్రాక్ వచ్చి చెప్పలేకపోతున్నాడు. క్రాక్ వచ్చే ముందు చెప్పొచ్చుగా, చెప్పడం చచ్చిదాకా వీడి దగ్గరే ఉండాలి. అందుకని అక్కడెక్కడో లాకర్లు ఉన్నాయట, అవి తెలియవు, ఎక్కడ పెట్టాడో తెలియదని ఆ వాళ్ళు తలకాయలు మొత్తుగా ఏడుస్తారు. మొత్తం అది ఏడుస్తారు, ఎవరెందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఈ విధంగా ఆలు బిడ్డలున్ లబలబలాడు వేళల తలంపక శక్యమే రామనామమున్ అన్నాడు. అప్పుడు రామ రామ ఏమంటావు కాబట్టి నిత్యం రామ 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 అంటే చివరి క్షణాల్లో అది గుర్తొస్తుంది. ఎప్పుడూ లేకపోతే చివరి క్షణాల్లో రామ గుర్తుకురాదు, రామ కాదు కదా రా కూడా గుర్తుకురాదు. ఒక కథ ఉంది కదా మనకి, ఒక పరమ పిసిని కొట్టున్నాడు. అది సమాసం, తప్పుడు సమాసమైనా కావాలని ఆ సమాసం వాడాను. నీచాతినీతుడు పిసినుగొట్టు ఎప్పుడు ఎవరికి రూపాయి పెట్టనటువంటి ఒక దౌర్భాగ్యుడు బాగా వ్యాపారం చేసి కోట్లు కోట్లు సంపాదించాడు. వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్ట. పాపం వాళ్ళ ఆవిడ ఎంతో జాలిపడిపోయి పిల్లల్ని పిలిచి, రే పిల్లల్లారా, మీ నాన్న ఎంతో కష్టపడి సంపాదించాడు, ఎప్పుడూ నారాయణ అనలేదు, మనకు కూడా తిండికి రూపాయి ఇచ్చేవాడు కాదు, ఈ డబ్బంతా పక్కన పెట్టి రోజు పులి మజ్జిగ అంటే పులిసిపోయిన మజ్జిగ గొడ్డు కారం మెతుకులు పెట్టేవాట, కారం మెతుకులు పుల్ల మజ్జిగ ఈ రెండే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవే. అలా పెట్టి ఇంత డబ్బు పోగేశాడు. సరే ఏం చేస్తే చేశాడు, కానీ చచ్చిపోయేటప్పుడు వాడి చేత నారాయణ అనిపిస్తే వాడు వైకుంఠానికి పోతాడు, పాపాలు పోతాయి, వాడి చేత నారాయణ అనిపించండిరా అనగా వీళ్ళంతా దగ్గరికి చేరి, నాన్న నాన్న నారాయణ అంటే నీ పాపాలు పోతాయి నారాయణను అని చెవుల దగ్గర నారాయణ నారాయణ అన్నారు. వాడికి అప్పటికే చెవులు నోరు అన్నీ పడిపోయాయి, అందుకని ఏం అర్థం కాక అన్నట్ట. ఏమిటన్నట్టుగా నారాయణ నారాయణ అన్నారు వాళ్ళు. అయినా వాడికి అర్థం కాల, అందుకని పలక మీద నారాయణ అని రాసి చూపించారట. వాడి కళ్ళు కూడా పోయాయి అప్పటికే, అప్పటికే చాలా రిటైర్ అయిపోయాడు కదా, సరే వార్ధక్యంలోనే సగం కళ్ళు కనపడవు, అందులో పోయే ముందు అసలు కళ్ళు కనపడవు అంత మసక, అందుకని ఏమిట్రా అన్నట్టు అతి కష్టం మీద నారాయణ. ఇంతలో వాళ్ళ ఆవిడకి అనుమానం వచ్చింది, వీడికి వినపట్టం లేదు కనపట్టం లేదు, మనం ఎంత చెప్పినా నారాయణ అండో. ఆ లోపల నార ఉంది కదా, ఆ నార పట్టుకొచ్చి వాడికి చూపిస్తే కనీసం సగం నార అంటాడు, నారాయణ అనకుండా నార అన్న సగం పాపమైనా పోతుంది, కొంతైనా పుణ్యం వస్తుంది, నార పట్టుకురండిరా అదిట, లోపల నార ఉందిలేండి, ఏదో జనపనార గోగునార ఇవన్నీ ఉన్నాయి, ఆ నార పట్టుకురండి అంది. వాళ్ళు అది పట్టుకొచ్చి వాళ్ళ నాన్నకి చూపించి ఇదేమిటని అడిగారు, పీచు పీచు అని చచ్చిపోయాడు. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఇంట్లో పీచులు ఉంటాయి కదా కాళ్ళు తుడుచుకోవడానికి, ఆ పీచు వాడే పుట్టేట, కొబ్బరికాయల నుంచి తీసే పీచే పుట్టాడు వాడు. కొబ్బరికాయ అంటే మా సచ్యవతి కోపం వస్తుంది, కొబ్బరికాయ పీచు కాబట్టి మొత్తం మీద పీచు అయిపడతాడు వాడు ఏ పీచీ లేకుండా. ఒక్కసారి రామ అనమంటే అలవాటు చేసుకోకపోతే రాదు, అందువల్ల చివరి క్షణంలో నారాయణ అనమంటే నారా అనలేడు, కనీసం పీచు పీచు అంటాడు. అందుకని అభ్యాసం అన్నారు, అభ్యాసేనతు కౌంతేయ, కృష్ణుడు స్వయంగా చెప్పిన మాట. మీరు అందుకనే యాత్రలకు వచ్చినప్పుడల్లా వెనక ముందు రామ రామ అంటున్నారా లేదా, పాపమ్మ రామకృష్ణ గారు వాసుదేవా వాసుదేవా అని రకరకాలుగా గొంతుకులు మార్చి మిమిక్రీ చేసి ఎంత బాధపడిపోతున్నారు. మారీచుడు ఆనాడు మిమిక్రీ చేసినట్టుగా ఆయన ఈనాడు మీకు మిమిక్రీ చేసి మరీ చూపించి మీ చేత అందరి చేత అనిపిస్తున్నారా లేదా. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ప్రపంచంలో మారీచుడే తెలుసా, రాముడు గొంతుకుని అనుకరించి సీతా లక్ష్మణ అన్నవాడు మొదట్లో వాడే. అక్కడి నుంచి ఈ ధ్వని అనుకరణం అనేది లోకంలో వ్యాపించిందిట. ఆ రోజుల్లో కూడా ఉండేవారు, భీముడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అండో, ద్రౌపది ఎలా మాట్లాడిందో అలా కీచకుడితో మాట్లాడాడు ఆడవేషం వేసుకుని, వాడికి ఆశ్చర్యం కలిగింది. అంటే మీ గొంతు ఆడగొంతుకుతో అంతలా మాట్లాడటువంటి మాట్లాడమరి, అందులో భీముడు లాంటి గంభీరుడు మంచి వీరుడు కూడా,
కీచక కీచక నువ్వు నా దగ్గరకు వస్తే ఇంక జీవితంలో పరస్త్రీ జోలికి వెళ్ళవని ఆడగొంతుకుతో మాట్లాడితే వాడు నిజంగా ద్రౌపది అనుకున్నట్ట. చాలా గొప్ప ఆర్టిస్టులు ఉన్నారండి మన దగ్గర, ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది. కాకపోతే అవకాశం లేక మళ్ళీ గురువుగారు ఏమన్నా అంటారేమో అనే భయంతో కానీ, తప్పు చేస్తే ఏదన్నా తప్పు అని చెప్పాలి తప్ప, మీరు మంచి మంచి మీ విద్యలు ప్రదర్శిస్తే మేము ఎంతో ఆనందిస్తాం. మీ విద్యలన్నీ ప్రదర్శించండి, కొన్ని విద్యలు తప్ప, ఆ విద్యలు మాత్రం నాకు వద్దు, కానీ అందరూ చూడదగిన పవిత్ర విద్యలు ప్రదర్శించండి. అందుకని ఆయన ఎంత బాగా రాశాడండి, అప్పుడు తలంపగ శక్యమే రామనామమున్ దంతం బులుడునన్ చింత ఉట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడు కడగండ్లు పెట్టకమున్న నందనుల్ తను చూచి నగకమున్న గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న వడకుచే కాల్ తడబడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుడు చెప్పకపోకమున్న కాలభట దర్శనం బును కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమనరిల్చు వాడెపో ధన్యతముడు. ఇది రెండవ పద్యం ఆయన రాసిన అద్భుతమైన పద్యం అన్నమాట. క్రమంగా ముసలితనం వచ్చినది, పళ్ళు ఊడిపోతాయి, ఈ దంతాలు ఊడిపోతే నమలలేం, మాట స్పష్టంగా రాదు అంటూ ఉంటారు. అవునా, అలా దంతాలు ఊడిపోతాయి అనే చింత పుట్టకపోరమే రామ అనుకోరా. కళ్ళు మసకలిస్తాయి, కళ్ళదోడు పెట్టుకుంటే ఏది మెట్టో ఏది గుట్టో తెలియదు. రాత్రిపూట చీకట్లో కళ్ళదోడు పెడితే ఓ బాధ, పెట్టపోతే ఓ బాధ, ఒకటికి రెండు కింద కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా కళ్ళు రెండు మసకలు కొనడానికి ముందే గురువుగారితో ఎత్తలకెళ్ళు, చిత్రకూట పర్వతం మెట్లెక్కు, అప్పుడు జీవితంలో మెట్లెక్కుతావు. రామాను క్రమంగా వార్ధక్యంలో భార్యకు కూడా విసుగొస్తుంది. భర్తకి వయసు పెరుగుతుంటే భార్యకు కూడా పెరుగుతుంది కదా, వీడికి చేదస్త పెరిగిపోయి చీటికి వాడికి ఏమే ఏమే అంటూ ఉంటాడు. ఆవిడ గొళ్ళు మండిపోయి అస్తమా ఆవిడ ఏమిటి ఏమిటి ఏమే ఏమే అంటావు, ఆ మాత్రం కాఫీ తాగలేవా అంటుంది. ఫోన్ ఒక ఆవిడ యాత్రకు బయలుదేరిందిట, ఇంక వాళ్ళ ఆయన రాడు, పోను రానివాడు ఇంట్లో పడి ఉండొచ్చుగా. రైలు ఎక్కావా? ఎక్కానండి. సీట్లో కూర్చున్నావా? కూర్చున్నానండి. ఇంకేమిటి విశేషాలు? పెట్టేయండి. ఎన్నిసార్లు అస్తమాడు విశేషాలు విశేషాలు అంటారు, పక్కవాడు వింటున్నారు అంటుంది ఆవిడ. ఏమిటే విశేషాలు అంటాడు ఈయన. ఏమీ లేవంటుంది ఆవిడ. ఇంక అక్కడి నుంచి వంకాయ కూర చేశారా? ఏం చేస్తే ఉంటే ఆ ఇంట్లో కంటే ఇక్కడే బాగున్నాయండి. ఆవిడ విసిగిపోయి, ఇంట్లో నీ మొహానికి రూపాయి ఇచ్చేవా ఏడిసావా? ఎప్పుడన్నా ఇక్కడ చక్కెర పొంగల్ చేయించావా? ఎప్పుడన్నా రవ కేసరి కాస్త ఎర్ర రంగుతో జీడిపప్పు వేసి చేయించావా? ఇక్కడ చేయించారు శుభ్రంగాను, ఇక్కడ శుభ్రంగా మైసూరు బజ్జి తింటున్నాం. నీ ఇంట్లో ఎప్పుడు చూసినా దిక్మాలు ఉప్మాయే. ఇక్కడ ఏదో ప్రయాణంలో తప్ప ఒత్తప్పుడు ఉప్మా తీసేసి చక్కగా ఇడ్లీ అవి పెడుతున్నారు అని పొగిడింది. చివరికి ఇక్కడే జరిగింది, ఒక ఆవిడ ఉంది, నేను విన్నాను కాబట్టి చెబుతాను నేను. ఇది జరిగింది కాబట్టి ఎందుకు చెబుతానంటే, చేదస్తం పెరుగుతుంది దాంతో. ఈ పెండ్లాము కడు కడగండ్లు పెట్టకమన్న ఆవిడకు కూడా ఇంకా 10 సార్లు చెబుతుంటే విసిగిపోయి ఏ పెట్టేయి అంటుందా? కాబట్టి భార్య విసుక్కోకముందే రామ శ్రీరామ శ్రీరామ రామ అను. ఇక నందనులతను చూచి నగకమున్న కొడుకులు తనను చూచి పక్కపక్క నవ్వడానికి ముందే చూడు చూడు కొడుకులు విసిగెత్తి ఏమండి ఏమిటి విసిరు కొడుతున్నాం ఆస్తి ఇవ్వవేమిటి అని తిట్టకపోరమే. అప్పుడప్పుడు ఇక మనవలకు కూడా ఒళ్ళు ముడుతుంది అండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కూర్చో తాత మూల కూర్చో, నీకేం వచ్చు అంటుంటారు. అమ్మమ్మలు తాతలు బామ్మలు ఇలాంటి వాళ్ళంటే ఈ పిల్లలకి తెలియక విసుగు కదా పాపం, కూర్చొని తిడుతూ ఉంటారు. పాప వాళ్ళు కూడా అమ్మమ్మలు కూడా చక్కగా రిటైర్ అయిన టీచర్లే, గంగా భవానీ గారిలాగా అద్భుతంగా హెచ్ఎంఎల్ చేసిన వాళ్ళు, వాళ్ళేం సామాన్యులా. కానీ పిల్లలకి తెలియదు. అందుకని ఈ హడావుల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారన్నమాట, తెలియక ఏ కూర్చో అంటారు. వీళ్ళ మొహానికి వీళ్ళు చదువుకున్నదేమో ఏదో బీటెక్ టక్కు టిక్కు, కానీ వాళ్ళు ఎంఏ బీఈడీలు చదువుకున్నా అవమానిస్తున్నారండి. నేను చాలా చోట్ల చూసి చాలా బాధపడుతూ ఉంటాను. ఇక్కడ ఇందులో చాలామంది రిటైర్డ్ టీచర్లు హెచ్ఎంఎల్ ఉన్నారు, సామాన్యుల సత్యనారాయణ మేస్టారు ఇవాళంటే ఆయన కర్మగాలలో కూర్చున్నారు. కానీ ఒకప్పుడు శనివారపేట స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు పండిట్టుగా రాష్ట్రపతి అవార్డు పొందినవాడు ఆయన. ఆవిడేమో అమలాపురం దగ్గర అదేదో దాంట్లో హెచ్ఎం చేసి రిటైర్ అయ్యారు. ఆ పక్కన కూర్చున్నాయని కూడా
ఆయన మీకు పిచ్చెమ్ములా కనబడుతున్నాడు, కానీ ఇవాళ రామకృష్ణ గారు అంటే హై స్కూల్లో హెచ్ఎం తెలిసిన ఆయన మంచి మనిషి, కాకపోతే ఎప్పుడూ గర్వం లేదు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళంతా ఎప్పుడు కూడా దేవుడని చెప్పుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు చూస్తున్న రామకృష్ణ గారితో 2 నిమిషాలు మాట్లాడడానికి ఇంటర్వ్యూ దొరికేది కాదు, వన్స్ అప్ అనేటేమో. అంత గొప్పగా ఉండేవాడు ఆయన, నేను నిజం చెబుతున్నా. ఎందుకంటే మా ఊళ్ళో నేను చదువుకునే రోజుల్లో మా తమ్ముడు 7th క్లాస్లో చేరాడు. ఆ 7th క్లాస్లో మా తమ్ముడు చదువుకుంటున్నప్పుడు నేను తెలుగు పండిట్గా వచ్చాడు అక్కడికి, తెలిసిన మా తర్వాత తమ్ముడు రత్నాకర్ గారు హై స్కూల్లో చదివేవాడు, నాకంటే 3 ఏళ్ళు వాడు చిన్నవాడు. ఆయనకి టీచరు, ఆయన ఇంటికి రాగానే మా తమ్ముడు, ఒరే నేను ఎప్పటి నుంచి స్కూల్ మానను రా అన్నాడు. ఏమిరా అంటే, ఇవాళ ఒక ఆయన పొట్టి టీచర్ గారు వచ్చారు అన్నాడు. ఒరే పొట్టి టీచర్ గారు అనకూడదు అంటే, ఆయన రామకృష్ణ గారు, ఆయన ఎవరో భలే చెప్పారు, ఉన్న 45 నిమిషాలు పీరియడ్ తెగనపించేశారు అన్నయ్య అన్నాడు ఆయన. ఇంకా చూడండి, ఆ రోజు నుంచి ఆయన క్లాసులో ఉంటే ఎవడో ఎగ్గొట్టేవాడు కాదు. ఇవాళ చూడండి మరి, ఆయన సామాన్యంగా కూర్చున్నాడు. అవునా? అలా ఇక్కడ చాలామంది ఉన్నారు, అందుకని చెప్తున్నాను వాటి. ఎంతోమంది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, భవిష్యత్తులో రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తేజేశ్వరరావు గారు ఉన్నారంటే కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ అంతా అయింది ఒకప్పుడు. అంటే బ్యాంకులో ఉద్యోగులండి, డబ్బులు ఆయనవి కాదు. ఆయన బ్యాంకులో అద్భుతంగా పనిచేసేవాడు. నిజంగా ఆయన్ని తీసుకొచ్చిన ఘనత ఆయన భార్యదండి. ఆయన భార్య పరమభక్తురాలు, మన పీఠానికి రెగ్యులర్గా వచ్చేది ఆవిడ, ఏది పవర్పేటలో ఉన్నప్పటి నుంచి. అప్పుడే మీరు ఎప్పుడు బ్యాంకులోనే కూర్చుంటారు, మీకు ఎప్పుడు సెలవరా, ఒక్కసారైనా గురువుగారు పురాణం వింటే మీ జీవితంలో మర్చిపోరందట ఆవిడ. ఆయన చెప్పారు ఓసారి, ఆ రోజుల్లో ఓసారి వచ్చానండి మా ఆవిడండి అని చెబితే ఆవిడ మహాత్మురాలండి భక్త శబరండి అనేవాడిని. ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు చెబుతున్నాను నేను అంటే, ఇంత గొప్పవాళ్ళ యొక్క గొప్పతనం గుర్తించలేక ఇంట్లో ముసలాళ్ళు ముసలాళ్ళు అని మూల కూర్చోబెడతారట. ఎవరు? పిల్లలు. గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమొన్న ఏం చేస్తాం, వార్ధక్యం. రిటైర్ అయ్యాక ఎవడు పట్టించుకోడు, పదవిలో ఉన్నప్పుడే విలువ. పదవిలోంచి ఒక్కసారి బయటకు వచ్చాక అవతలవాడు ఎంత గొప్పవాడైనా వాడికి విలువ ఉండదు. అవునా? అందుకని ఈ పిల్లలు, అమ్మమ్మ తాతయ్య బామ్మ మీకేమొచ్చు కూర్చోండి, ఇదంతా మా యుగం అని బుద్ధి చెబుతారట. ఆ చెప్పే స్థితి రాకముందే రామరామ అనుకో. ముడుతలచే మేను మిడుకులాడకమొన్న, ఒళ్ళంతా ముడతలు పడిపోతాయి అప్పుడు, క్రమంగా ఇలా జారిపోతూ ఉంటుంది. ఈ జబ్బలు అంత పూర్వం మంచి దుబ్బుల్లో ఉంటాయా, ఇప్పుడు జబ్బల కింద ఇలా వేళ్లాడుతూ ఉంటాయి, తేనె పట్టు వేళ్ళాడినట్టుగా. మీరు ఎప్పుడో చూడండి, ఈ జబ్బలు కొంతమందికి తేనె పట్టేది, అలా వేళ్లాడిపోయే స్థితి వస్తూ ఉంటుంది. ఆ స్థితి రాక పూర్వమే రామారామ అనుకో. చెడు రోగముల తెల్వి చెడకమున్న, క్రమంగా వార్ధక్యంలో కొందరికి జ్ఞాపక శక్తి పోయి పిచ్చి రోగాలు వస్తాయి, దాంతో బుర్ర పాడైపోతుందండి. ఒక ఆయన చచ్చిపోయడానికి ఒక 5-6 ఏళ్ల ముందు ఆయన బుర్ర పాడైపోయి కూతురు వస్తే, ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది, నువ్వు నా చెల్లెలివా అనేవాడు వాళ్ళ అమ్మాయిని. వాళ్ళ ఆవిడ పక్కన కూర్చుంటే, ఇలా పరపురుషుడు పక్కన కూర్చుంటామేమో అనేవాడు వాళ్ళ ఆవిడే. మీ మొహం నేనండి అనేది ఆవిడ. ఓహో, మీ మొహం అనేది మా ఆవిడే కదా, అయితే నువ్వు ఒక్క దానివి మాత్రం ఆవిడవి అనేవాడు ఆయన. 5 ఏళ్ళు పిచ్చెక్కినట్టు అయిపోయింది చివరి రోజులో. అంటే ఆయనకి ఏం గుర్తులేదు, పాపం డబ్బులు తెలిసేవి కాదు, అన్నం తినడం తెలిసేది కాదు. అర్ధరాత్రి 1 గంటకు లేచి, ఒరే ఇదేంట్రా మిట్ట మధ్యాహ్నం 12 అయిపోతున్నా, నాకు టిఫిన్ పెట్టని ఇవ్వడండి. ఆయన ఆయన ఎటువంటి వాడో తెలిసినా 5 కావ్యాలు రాశాడు నేను ఎరుగుతున్నాయని. హైదరాబాద్లో ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ కర్మకాండలకు వెళ్ళినప్పుడు నాకు జాలి వేసింది, ఎన్ని కావ్యాలు రాశాడు ఈయన. కానీ 5 ఏళ్ళు పిచ్చెక్కినట్టు అయిపోయాడు అనిపిస్తుంది మనకి. కాబట్టి క్రమక్రమంగా వార్ధక్యంలో పిచ్చెక్కినట్టు అయ్యి చెడు రోగాలు వచ్చి జ్ఞాపక శక్తి పోయినప్పుడు, అప్పుడు రామారామ అనగలవా? అనలేవు. కాబట్టి ఇవన్నీ రానికితమే నువ్వు రామనామస్మరణ నేర్చుకుంటే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అసలు ఆ రోగం రానివ్వకుండా చేస్తుంది. వచ్చినా ఎంతో కాలం పాటు రామారామ అన్న పుణ్యం వల్ల మరణావస్థలో నీ నోటి వెంబడి రామా అనే శబ్దం వస్తుంది, కానీ ఏమీ అనే శబ్దం రాదు. వైద్యుడు చెయ్యి పుచ్చుకుని ఇక చచ్చిపోతాడని డిక్లేర్ చేయడానికి ముందే రామనామస్మరణ చెయ్యి. కాలభట దర్శనంబును కాకమున్న, యమకింకరుడు నీ కంటికి కనబడినప్పుడు భయంతో రామారామ అనలేక మలమూత్రములు విసర్జిస్తావు కనుక ఆ దుస్థితి రాని క్రితమే నిరంతరం రామనామస్మరణ చేస్తే అప్పుడు నీ దిల్ సుఖంగా ఉంటుంది. కానీ దిల్ సుఖనగర్లో కూర్చున్నంత మాత్రం చేత సుఖం రాదు. రామనామ చేస్తే అప్పుడు నువ్వు సుఖపడతావు. కాబట్టి రామ శ్రీరామ శ్రీరామ అని ఎవడు ధ్యానం చేస్తాడో వాడు ధన్యాత్ముడు అన్నాడు ఆయన. అటువంటి మహాత్ముడు రాసిన అపూర్వమైనటువంటి అనువాదంలో ఆంజనేయ స్వామి వారు పైకి ఎగరడానికి ముందు ఒక కంద పద్యం రాశాడు ఆయన. ఇక్కడి నుంచి కొన్ని పద్యాలు ఆయనకు కూడా చెబుతాను, ఆయన అంటే అంత ఇష్టం కనుక నాకు. అప్పుడు దాసన పుంబువు చొప్పున జిగిమీరి ప్రాగ్వసుమతీధ్రమునందొప్పరమున నెగసడి అప్పంకజమిత్రుగాంచి అతని బట్టన్. ఆంజనేయస్వామి వారు సూర్యోదయ సమయంలో పాల కోసం ఏడ్చాడు. తల్లి పక్కన లేదు, పాలు ఇవ్వలేదు. ఆ సమయంలో కొండ గుహలోంచి బయటికి చూశాడు ఆయన. ఎదురుగుండా కొండ మీద, తూర్పు కొండ మీద ఎర్రని బింబము కింద సూర్యుడు ఉదయించాడు. ఆ కిరణములు లోపలికి వచ్చాయి. ఆ సూర్యబింబం ఎలా ఉందిట? మంచి ఫలంలో ఉందిట, బాగా మిగులు ముగ్గిన పండులో ఉందిట. నేను ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను. అందరూ ఏదో చెప్పారు, కానీ నేనేమన్నానంటే, తరుణార్క బింబమా అది కరమరుదుగా ముగ్గినట్టి కమలాఫలమా అన్నాను. నాకెందుకో కమలాఫలంలా అనిపించింది. అంటే ఆ రామాయణం నాటికి కమలాఫలాలు ఉన్నాయో లేవో మరి, అందులో మాత్రం కేవలం పండుని మాత్రం రాశారు. అది ఏ పండుో చెప్పలేదు, నేను కమలాఫలం అన్నాను. ఆ పండును చూసి శివాలను ఉయ్యాలలోంచి ఎగిరిపోయట కొండగుహలోంచి. 5 రోజులు బాలుడు ఆకలి వేసింది. తూర్పు దిక్కున ఆకాశంలో సూర్యుడు ఉదయించాడు, ఎర్రగా ఉన్నాడు. ఆయన పండు అనుకుని తినడానికి ఎగిరేట. ఇలా ఎగరగలిగే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే వాడికి తప్పక దండం పెడతాం, వారి వెంట మేము ఉంటాం. అలా చేశాడు గనకే ఆయన కారణజన్ముడు హనుమంతుడు. ఈ కథంతా అగస్త్యుడు రాముడికి చెబుతున్నాడు. హనుమంతుడి యొక్క గొప్పతనం చెప్పి ఎందుకు హనుమంతుడు సుగ్రీవుడికి సాయం చేయలేకపోయాడో చెప్పాడనమాట. అలా పైకి ఎగిరేట. ఫలమను బుద్ధి మింటికి చివాలున్న తా నెగసెన్న వార్కుతో దులితుడు బాలసూర్యునకు తోర్ణమ సమ్ముఖమవుచు మింటతాజను వలిపముఖం భువాని బలిముఖబాలు చూచి దేవదైత్య యక్షులు కడు విస్మయం పొడుచు చూచుచు ప్రీతిని శేసలిచుచున్. పండు అనే ఉద్ధితో ఆకాశానికి ఎగిరాడు. రివ్వును ఎగిరేట. ఆ ఎగరడం వాయుదేవుడు ఎగిరినట్టుందిట వాయుపుత్రుడు. ఎక్కడ సూర్యబింబం, ఎక్కడ భూలోకంలో సప్తగిరులలో ఒక కొండ, ఈ కొండ నుంచి అక్కడికి ఎగిరేట. ఏమంటే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. ఈ ప్రపంచంలో నిజమైన తెలుగుదేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయుడే. వెంకటేశ్వరుడు కూడా కాదు, వెంకటేశ్వరుడు వైకుంఠం నుంచి దిగొచ్చాడు. కానీ ఇక్కడ పుట్టినవాడు ఎవరైనా ఉన్నాడా? ఆంజనేయుడు ఒక్కడే పుట్టాడు. ఎందుకని? సప్తగిరుల్లో 7 కొండల్లో అంజనాద్రి మీద పుట్టాడండి ఆయన. పుట్టడం కూడా కదా మనకు ముఖ్యం. స్వామివారికి పుట్టుక లేదు, వైకుంఠం నుంచి డైరెక్ట్గా దిగొచ్చాడు, తెలుగు వాళ్ళ దేవుడిగా ఉన్నాడు. కానీ ఆంజనేయుడు సకల లోకాలలోనూ మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆంజనేయ బోరన్ ఇన్ ఏపీ. ఆ రోజుల్లో ఏపీలో కూడా కొండల్లో పుట్టుకొచ్చాడు ఆయన. చాలా కాలం క్రితం ఒక 3 మనుషులు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ రైల్లో నేను ఉన్నాను. ఒకడు తెలుగువాడు, ఒక ఆయన హిందీవాడు, ఒకడు పచ్చి తురకాడు. వీళ్ళు 3 మాటలు వచ్చాయి. ఆంజనేయుడు గురించి మావాడంటే మావాడని డిస్కషన్. అందులో ముందుగా తురకాయని లేచాడు. అసలు మీరు హిందువులంతా మా ఆంజనేయుని లాగేసుకున్నారు. ఆంజనేయ బోరన్ తురక. కారణం ఏంటో తెలిసిన, సులేమాన్, రెహమాన్ ఇలాంటి మాన్ అనే శబ్దం మా ఉర్దూ భాషలోనే ఉంటుంది. కాబట్టి హనుమాన్ అనుంది కనుక హనుమాన్ అనుమానం లేకుండా మా రెహమాన్, సులేమాన్, సల్మాన్ లాగా మావాడు అన్నట్ట. ఇలా అనుకుంటే అసలు మీకు తగాదాలు పోతాయి. ఈ తురకాడు ఇలా అనగానే హిందీ వాళ్ళు లేచి, మీ మాన్ అనేది మీదే కదా, మా సంస్కృతంలో కూడా ఉంటుంది. మా హిందీ వాళ్ళు మేహమాన్, శక్తిమాన్ అంటారు. మాకు ఉంది మాన్ను, కాబట్టి శక్తిమాన్ అనే పదం లేదు మాకు. మరి సంస్కృతంలో ఇలాంటి పదాలు చాలా ఉంటాయినాయన, మాకు మానులు కాబట్టి మానులన్నీ మావే. కాబట్టి మా హిందీ వాడు, మా హిందీ దేవుడు అన్నాడు హిందీ ఆయన. అప్పుడు పక్కన కూర్చున్న తెలుగువాడు లేచి, హనుమానుడు మీ తెలుగువాడు, మీ హిందీవాడు కాదు, తురకాడు కాదు, 100కి 100 పళ్ళు మా తెలుగువాడు. కారణం ఏమిటంటే వాడన్న మాట్లాడి, రాముడు ఎక్కడో దారిలో తగిలి మా ఆవిడ సీత తప్పిపోయింది, రావణాసురుడు ఎత్తుకుపోయాడంటే ఆ రాముడి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని ఆ సీతను పట్టుకొచ్చి ఆయనకు అప్పగించేదాకా నిద్రపోలేదు. ఈ పని తెలుగు వాళ్ళు తప్పెవరు చేయరన్నట్ట. ఎవడన్నా దారిలో తగిలి ఏదైనా చెబితే ఇంకా అక్కడి నుంచి అదంతా నెత్తి మీద వేసుకుని పులుగుకుని దోవర పోయేది పులుగుకునేవాడు ఒక తెలుగువాడే అన్నట్టు వాడు. వాడు ఏ ఉద్దేశంతో అన్నా నిజంగా తెలుగు వాళ్ళకి ఆ ఉపకారం చేసే లక్షణం ఉంటుంది. కాబట్టి అదో పక్కన పెడితే, ఈ హాస్యం పక్కన పెడితే, ఆంజనేయుడు 100కి 100 పళ్ళు 7 కొండల్లో పుట్టాడు గనక, సప్తగిరులలో అంజనాద్రి మీద పుట్టాడు గనక, సందేహం లేకుండా ఆయనకి అక్కడ ఆధార్ కార్డు రాయిద్దాం మనం, బర్త్ సర్టిఫికెట్ ఇప్పిద్దాం, ఆయనకి పాస్పోర్ట్ ఇప్పించాలి. ఆంజనేయుడు మన దేవుడు, జై హనుమాన్ అని అడిగాడు. ఇంకో నమ్మకం ఏంటో తెలుసా, ఆంజనేయుడు అంత గొప్ప తెలుగువాడు కాబట్టి ఆయన ఎప్పటికీ రామచంద్రుణ్ణి విడిచిపెట్టలేదు. రామపాదములను భక్తితో పట్టుకోవడంలో మన తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. రామభక్తి అంటే ఇక మందేనండి నెంబర్ వన్. అందులో మీరు చూడండి తెలుగు వాళ్ళు ఎన్ని రకాల కావ్యాలు, ఎన్ని రకాల శ్లోకాలు, ఎన్ని పద్యాలు రాశారు. రాముడి మీద వీళ్ళు రాసినట్టు ఎవరు రాస్తారు? నిజంగా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని రాసిన పద్యాలు ఎంత అద్భుతం. వావిలుకొండ సుబ్బారావు గారు ఎంత బాగా రాశారు, మా నాన్నగారు పంచవటి ఎంత బాగా రాశారు, నేనెంత బాగా రాసుకున్నాను పద్యాలు. ఇలా నిరంతరం రామ 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 అంటూనే ఉంటాం లేదా మనం? రామ రామ అనే శబ్దాన్ని మాత్రం మన తెలుగు వాళ్ళు ప్రేమించినట్టుగా నిజంగా ఆయన పుట్టిన అయోధ్యలో వాళ్ళు కూడా అంతలా అంటారో లేదో అనిపిస్తుంది అనమాట నాకు. ఏ వంకతో అయినా సరే మన ఆంజనేయుడు మనకి రామభక్తి నేర్పాడు. మన జీవితంలో ఎప్పుడు మనం రాముడిని విడిచిపెట్టకుండా ఆంజనేయుడిని విడిచిపెట్టకుండా ఉంటే తరిస్తాం. రాముడు ఉన్న చోట ఆంజనేయుడు ఉంటాడు, ఆంజనేయుడు ఉంటే రాముడు ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ వంకతో మనం ఆంజనేయుడి చరిత్ర చెప్పుకున్నాం. ఇలా ఆంజనేయుడు పండనుకుంటూ పైకి ఎగిరిపోతూ ఉంటే, శివాలున పైకి ఎగురుతూ ఉంటే చూసేవాళ్ళకి ఆయన సూర్యుడు, ఈయన పచ్చ సూర్యుడు, సూర్యుడి దగ్గరికి బాలసూర్యుడు, ఆ బాలసూర్యుడి దగ్గరికి బాలసూర్యుడు వెడుతున్నాడు అనుకున్నారట. నవారుక్కుతో తులితుడు, కొత్త సూర్యునితో సమానంగా ఉన్నాడు ఆయన. ఇంతలో పైనున్న దేవతలు, దైత్యులు, యక్షులు, సిద్ధులు చూశారు. వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకుని 5 రోజుల పిల్లవాడు ఉయ్యాల తొట్టిలో నుంచి చివ్వున రివ్వున ఎగురుతున్నాడు, వీడు ఇంక పెద్దవాడైతే ఏమవుతాడు అనుకున్నారట. అసలు ఊహించగలమా ఈతని పరాక్రమం, ఊహించగలమా ఈతని వేగం. పిల్లతనంబున ఎందే చల్లంబో ఇట్టి శక్తి చేకూరినచో మొల్లమగు యౌవనంబున ఎల్లి లంగ్రాలు నొక్కొ ఇతడను కొనగన్. ఇంత చిన్నతనంలో పిల్లతనంలో ఇంత శక్తితో ఎగురుతున్నాడంటే ఈతడు మంచి నవయౌవనంలో అడుగుపెట్టినప్పుడు ఎటువంటి వాడవుతాడో, ఈతడు కారణజన్ముడు, ఈతని వల్ల మనం తరిస్తాం అని అందరూ ఆశీర్వచనాలు ఇచ్చారు. మహాత్ములైన సిద్ధ ఋషులు, విద్యాధర మహర్షులు పూలవర్షం కురిపించారు. పాప ఈ బాలుడు ఏం పట్టించుకోకుండా రివ్వులు ఎగురుతున్నాడు. ఇంతలో ఆ రోజు అమావాస్య, సూర్యగ్రహణం. సూర్యుణ్ణి గ్రహణం నాడు సంవత్సరానికి ఒకసారి పట్టుకోవడానికి ఎవరు వస్తారు? రాహు. ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం. గ్రహణాలు 2 రకాలు ఉండవు, కేతుగ్రస్త, రాహుగ్రస్త. ఒక సంవత్సరం రాహువు పట్టుకుంటే ఇంకోసారి కేతువు పట్టుకుంటాడు. ఒకసారి సూర్యుడిని, ఒకసారి చంద్రుడిని రాహువు కేతువు మార్చి మార్చి పట్టుకుంటారు. ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం. కాబట్టి రాహువు సూర్యుడిని మింగడం కోసం సూర్యుడి దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాట. ఇంతలో సూర్యుడు పైనుంచి చూశాడు, ఈ బాలుడు భవిష్యత్తులో రా శిష్యుడు, సూర్యవంశపు రాజు రాముడికి సాయం చెయ్యాలి, ఇతన్ని ఎక్కువ ఏడు పెంచకూడదనుకుని కిరణములు ఉపసంహరించుకుని చల్లగాలి వీచేలా చేశాట. సూర్యుడు కూడా వేడి తగ్గించాడు ఆయన మీద జాలితో. మనం చిత్రకూటానికి రాగానే భగవంతుడు మన మీద జాలితో ఇక్కడ వేడి తగ్గించి చల్లదని వల్ల మీరు చూశారు కదా, అడుగు పెట్టిన దగ్గర నుంచి హాయిగా ఉంది ప్రాణానికి. ఫ్యానులు లేకుండా కూర్చోగలుగుతున్నాం, అదే మరి రాజస్థాన్లో కూర్చోగలిగామా? కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం ఫ్యాన్ లేకపోతే, కానీ ఇక్కడ అలా లేదే, సూర్యుడి యొక్క అనుగ్రహం అది. సూర్యవంశపు రాజు అయిన రామచంద్ర ప్రభు యొక్క కథ ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళని కాస్త ఆనంద పెడతాడు భక్తితో వస్తే. అందుకే సూర్యుడు కూడా తన కిరణములను ఉపసంహరించి వేడి చూపించలేదు, ప్రతాపం చూపించలేదు బాలుడి మీద, రా రా అన్నాడు. ఈ హనుమంతుడు వచ్చేలోపు పాపం రాహు వచ్చాడు, సూర్యుని ఇలా పట్టుకోబోయేట. సరిగ్గా ఆ టైంకి హనుమంతుడు అక్కడికి వచ్చాడు. ఆయనకి ఏమనిపించింది, ఈ సూర్యుడి కంటే కూడా ఈ రాహువు ఒక విచిత్రమైన రంగులో ఉన్నాళ్ళండి, పైగా తలకాయ ఇవ్వట్లేదు, అందుకని ఇదేదో వింతమైన పండు అనుకుని అమాంతంగా రాహువుని 2 చేతులు ఇలా పట్టుకున్నట్ట, పట్టుకుని మింగబోయేట. మళ్ళీ చెబుతున్నాను, ఆనాటికి ఆయన వయస్సు 5 ఏళ్ళు, 5 రోజులు. 5వ రోజు బాలుడు, 6వ రోజులోకి అడుగు పెట్టాడు. 5 రోజులు నిండిన బాలుడు 2 చేతులతో రాహువుని పట్టుకోగలడా? పట్టుకోవడం కాదు, పట్టుకుని మింగబోతూ ఉంటే రాహువు క్యార్ క్యార్ అని ఏడ్చేట. ఈ 2 చేతులతో పట్టుకోగానే భయంకరమైన బాధ కలిగింది ఆయనకి, ఉక్కు పిడికిల్లో ఉందిటది. 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన మనిషిలా నలిగిపోయాడు ఆయన. నలిగిపోయి, బాబోయ్ బాబోయ్, ఎవడో పిల్ల రాక్షసుడు వచ్చాడు, నాకంటే బలంగా ఉన్నాడు, వీడు నన్ను మింగుతున్నాడు, సూర్యుడిని మింగే రాహుని మింగేస్తున్నాడు అని అతి కష్టం మీద ఆ చేతులను విడిపించుకుని ఎగిరి దూకి ఒకటే పరుగు, పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే గ్రహణమును యథాతథముగా జరపవలసిన బాధ్యత ఇంద్రుడిదండోయి. బ్రహ్మదేవుడు ఏమన్నాడు, సంవత్సరమునకు ఒకసారి రాహువు కేతువు సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగుతారు, ఆ గ్రహణం ఏ ఆటంకం లేకుండా నువ్వే దగ్గరుండి నడిపించాలి, ఇది నీ బాధ్యత అని ఇంద్రుడికి అప్పగించాడు. అందుకని వీడు పరుగు పరుగుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాట. ఆ సమయంలో ఇంద్రుడు చక్కగా సింహాసనం మీద కూర్చునున్నాడు. ఎదురుగుండా ఊర్వశి, రంభ, తిలోత్తమ, హరిణి, హేమ మొదలైన వాళ్ళంతా నృత్యాలు చేస్తున్నారు. ఆ సమయంలో రాహు పరుగు పరుగునొచ్చి, ఓ ఇంద్ర ఇంద్ర ఏమిటి మోసం అన్నాడు. ఇంద్రుడు తెల్లబోయి, ఆపండి నృత్యం అని ఆపేసి, ఏమిటి నాయన ఆక్రోశిస్తున్నావు, నీ ఒళ్ళంతా ఈ రక్కులేమిటి, ఈ పుళ్ళేమిటి, ఎవరో నేను గట్టిగా కొట్టినట్టున్నారంటే కొట్టలేదు, ఎవడో నన్ను పట్టుకుంటే ఇలా అయిపోయాను, ఎవడు మింగితే వాడు కొట్టుంటే నేనేమైపోయేవాడు, వాడు గట్టిగా పట్టుకుంటే రంప పొట్టు ఊడినట్టుగా నా శరీరం మీద ఉన్న చర్మం అంతా బయటకు వచ్చింది. అయినా ఇంద్ర ఇంత మోసం ఎందుకు చేసావు, ఈనాడు పర్వకాలంబు ఏ నేగము రెండు రాహువే తెల్చెజుమీ భానుని పట్టక నా ఉడు దీనుని తానోరడిల్చి తెప్పున లేచిన్. ఈనాడు గ్రహణం, సూర్యుడిని పట్టుకోవడానికి నేను వెళ్ళాను, నీవు నన్ను రక్షిస్తావనే నమ్మకంతో వెళ్ళాను, ఇంతలో మరొక రాహు వచ్చాడు, నన్నేమో సూర్యుని పట్టుకోమని పంపి కొత్త రాహువుని పంపిస్తావా, ఇదా నీ డిప్లొమాటిక్, నీ భయంకరమైన కుట్ర ఇదా. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా అన్నిటికీ మోడీ, వాడింట్లో దోమ పడిందిట, మోడీ కుట్ర ఇది. ఆపరేషన్ గరుడాలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇంట్లోకి దోమను పంపారు, వాడింట్లో మజ్జిగ విరిగిపోయింది, దానికి మూల కారణం నరేంద్ర మోడీ గారు. వాళ్ళింట్లో బాత్రూంలో గొట్టం విరిగిపోయింది, దానికి మూల కారణం నరేంద్ర మోడీ గారు. వాడికి నెత్తి మీద రెండు వెంట్రుకలు ఊడిపోయాట, దువెంతో దువ్వుకుంటూ ఉంటే, దానికి మూల కారణం ఆపరేషన్ గరుడ నరేంద్ర మోడీ గారు. ఇలాంటి దరిద్రపు వ్యక్తులు కొంతమంది తయారయ్యారు అనకూడదు కానీ, అలా అన్నిటికీ ఒకటి మీదే పడ్డాం. ఇప్పుడు ప్రస్తుతం ఈయన్ని ఆంజనేయ స్వామి పట్టుకున్నాడు, ఆంజనేయ స్వామి పట్టుకుంటే వీడికి ఎందుకు చెప్పండి. ఇంద్రుడితో ఏమన్నాడు, నన్నేమో రాహువుగా గ్రహంగా మార్చి సూర్యుడిని పట్టుకోమని పంపి మరొక రాహుగ్రహాన్ని సృష్టించి పంపిస్తావా, ఇది నీ కుళ్ళు రాజకీయం కాదు అన్నట్ట. అనగానే ఆయన తెల్లబోయి, నేను అంత దుర్మార్గుండు అనుకుంటున్నావుటయ్యా, మరి ఎంత అన్యాయం, ఇది బ్రహ్మగారి నిర్ణయం, నువ్వే రాహువువి, కొత్త రాహువుని నేను సృష్టించలేను, ఒకవేళ సృష్టించాలంటే బ్రహ్మగారు విష్ణుమూర్తితో రావాలి, అంతేగాని నేనెక్కడ సృష్టిస్తాను, అసలు అదేమిటో చూస్తాను నడు అన్నట్ట. వాసవుడిట్లు లేచి అతి భాసుర కాంచన మాలదాల్చి కైలాస నగాగ్రసన్నిభము లాలిత భూషణ భూషితంబు ఘంటా సముదాయ వర్ణమును నాలుగు కొమ్ముల గౌరునెక్కి వేవేసనే రాహుమున్నుగ రవిప్లవగా అర్భకులున్న చోటికి టక్కన లేచాడు ఇంద్రుడు. నువ్వు దారి చూపించు, సూర్యుడిని మింగడానికి వెళ్ళిన చోట నిన్ను పట్టుకున్న ఆ కొత్త రాహు ఎవడో వాడు అంతం చూస్తాను అని లేచి ఓ చక్కని కాంచనమాల ధరించాడు. ఈ మాలనే తర్వాత వాలికిచ్చాడు ఆయన. ఈ విధంగా బంగారపు మాల ధరించాడు. అతిభాసుర కాంచనమాల, తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న బంగారు దండ అది ధరించాడు. కైలాస పర్వతంలా తెల్లగా ఎత్తుగా ఉన్న నాలుగు దంతములున్న ఏనుగెక్కాడు, అంటే ఐరావతం ఎక్కాడు. ఐరావతం తెల్లగా ఉంటుంది, ఎత్తుగా కైలాస పర్వతంలో ఉంటుంది, నాలుగు దంతాలుంటాయి, అది ఎక్కి నువ్వు దారి చూపించు అంటూ రాహు వెనకాతల మహావేగంగా వెళ్ళాడు. ఇంకా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్ట మింగడం ఎలాగానని మూతిపెట్టి ఇలా తడుముతూ మింగడానికి ప్రయత్నిస్తున్నాడు సూర్యుడు మింగుడు పడ్డంలా. కానీ సూర్యుడు ఎంత కరుణాస్వరూపుడో తెలిసిన, మూతి ఇలా తిప్పుతూ మింగడానికి ప్రయత్నిస్తున్న కురాన్ని కాల్చలేదట, చల్లబడ్డట కావాలని ప్రేమ వల్ల. ఆ బాలుడు మహాత్ముడు, భవిష్యత్తులో అందరికీ గురువు అవుతాడు, అనేక రకాల సుగుణములతో ఉంటాడు, రాముడికి సాయం చేస్తాడు, అందుకని వేడి మాత్రం చూపించలేదు, ఆయన మాత్రం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ముందు రాహువు, ఆ తర్వాత ఇంద్రుడు కనపడగానే రాహువు దూరం నుంచి, ఇంద్ర వాడే మళ్ళీ నన్ను చూశాడంటే పట్టుకున్నాడంటే నేను చచ్చిపోతాను బాబోయ్ అని కిర్రువు నరుచుకుంటూ పారిపోయాట. ఇంతలో కుర్రవాడు చప్పుడు కేసి ఎట్నుంచి చప్పుడు వస్తుందా అని ఆ చప్పుడు వచ్చిన కేసి చూశాడు. తల్ తెల్లగా విభూతి పండులో ఉన్నటువంటి ఏనుగు, ఏనుగు మీద కూర్చొని ఇంద్రుడు కనపడ్డారు. ఈ ఏనుగును చూడడంతో ఆకలితో ఉన్న ఆయనకి కనిపించే వల్ల పళ్ళు కిందే ఉన్నాయట. మధ్యాహ్నం 12:30 అయిందంటే నిమిషానికి ఒకసారి వాచి చూసుకోరు కొందరు. అలాగా బాలుడు ఆకలితో అమాంతంగా ఏనుగుకే చూశాడు. ఇదేదో కొత్తగా తెల్లగా ఉన్న పండు అనుకున్నట్ట. వచ్చి ఆ ఏనుగు కొమ్ములు పుచ్చుకున్నాడు. కొమ్ములు అంటే అక్కడ దంతాలు, దంతాలు గట్టిగా పుచ్చుకుని తొండం పుచ్చుకుని దగ్గరికి లాగాడు. లాగడంతో ఏనుగు వణికిపోయి వీడెవడో నన్ను మింగేస్తున్నాడు ఇంద్రా అని అమాంతంగా ఇంద్రుడి కిందకు తోసేసి పారిపోయింది. ఇంద్రుడు డామని పడ్డాడు. అదృష్టం అది ఆకాశం కాబట్టి సరిపోయింది, నేల మీద అయితే ఏమయ్యేదో. దాంతో ఇంద్రుడు పడిపోయి లేచి వీడెవడండి, కనిపించిన వాడినల్లా పట్టుకుంటున్నాడు, నా ఐరావతమే దెబ్బకి అడిలిపోయింది అనుకుని అమాంతంగా వజ్రంతో దవడ మీద ఒకటి కొట్టాడు. కొట్టడంతో ఆయనకి స్పృహ తప్పిపోయి కళ్ళు తిరిగి డామ్మని అక్కడి నుంచి సూర్యబింబం దగ్గర నుంచి భూలోకంలో మేరు పర్వతం దగ్గర పడిపోయాడు. ఆ పడ్డంతో ఎడం వేపు పడ్డాడు, దవడ పగిలింది. దవడని సంస్కృతంలో హనువు అంటారు. ఎడమవేపు హనువు పగిలింది కనుక హనుమాన్ అని పేరు వచ్చింది. కాబట్టి దవడ పగిలిపోయిన వాడల్లా హనుమాన్ అనుకోకండి, మళ్ళీ ఆయనకి మాత్రమే ఆ బిరుదు వచ్చింది. ఈ విధంగా దవడ పగిలిపోయి స్పృహ తప్పిపోయి ఆయన కింద పడ్డట. దాంతో వాయుదేవునికి ఆగ్రహం కలిగింది. దుర్మార్గుడా ఇంద్ర, పసిబాలుని ఇలా కొడతావా అని వెంటనే తన వాయుప్రసారం ఆపివేశాడు. వాయువు నిత్యం ప్రసరిస్తూ ఉంటే మనం ఊపిరి తీసుకుంటాం, విడిచిపెడతాం, అప్పుడు మనం బతుకుతాం. ఎప్పుడైతే వాయువు స్తంభించిపోయిందో మలమూత్రాలు బిగుసుకుపోయి ఎక్కడో అక్కడ కొయ్య కట్టెల్లో బిగుసుకుపోయట. వాయువు కనుక బిగుసుకుపోతే స్తంభన చేస్తే ప్రసారం లేకపోతే ఎక్కడో అక్కడ అలా ఉండిపోతాడు, ఎన్నాళ్ళేనంతే. దేవతలు హడిలిపోయారు వాళ్ళు కాబట్టి, కొంతవరకు బతకగలిగారు. పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఇదేమిటిది, వాయుప్రసరణ ఆగిపోయింది, లోకంలో వాళ్ళంతా బిగుసుకుపోయారు, మేము దేవతలను కూడా బాధపడుతున్నాం అనగానే బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి మందలించి మహాత్ముడు హనుమంతుడు పైకి వచ్చాడు. ఆ పిల్లవాడిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. సూర్యుడు గౌరవించలేదా? నీకు క్షణికోద్రేకం ఎక్కువ, ఉద్రేకంతో వజ్రంతో కొట్టావు. దాంతో ఆ కుర్రవాడు కొండగుహలో పడిపోయాడు. దాంతో వాయువుకి ఆగ్రహం కలిగింది. కొడుకును ఒళ్ళో పెట్టుకుని లోక ప్రసరణం ఆపాడు. దాంతో లోకాలు స్తంభించాయి. ఇప్పుడు మనందరం అక్కడికి వెళ్ళి ఈ ఉపద్రవం ఆపుదాం అని జనమందరినీ దేవతల్ని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడు వాయువు పిల్లవాడు ఉన్న గుహ దగ్గరకు వచ్చాడు. బ్రహ్మ వచ్చేసరికి మంచి బంగారు కాంతితో నిద్రపోతున్నట్టుగా ఉన్నట్ట పిల్లవాడు, అంత దెబ్బతినిది కూడా. బ్రహ్మదేవుడు ప్రేమగా నిమిరి బ్రహ్మాయురస్తు అన్నాడు. బ్రహ్మకున్న ఆయువు నీ కలుగ్గాక అన్నాడు అని దీవించి, నా లేనాయన చిరజీవివవు అని పిల్లవాడిని ఎత్తుకుని పైకి లేపాడు. ఆ రోజు నుంచి పిల్లవాడు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందాడు, మహాకాంతి స్వరూపుడయ్యాడు. నిజంగా ఆయనకి బ్రహ్మాయువు వచ్చింది. ఆ వెంటనే ఇంద్రుడు, ఇక ఈ రోజు నుంచి వజ్ర ఆయుధం నిన్నేమీ చెయ్యదు, వజ్రం దెబ్బ నిన్ను కనీసం వెంట్రుక ముక్క కూడా కదల్చకుండా రక్షిస్తుంది. ఈ రోజు నుంచి నీకు హనుమానుడనే బిరుదు వస్తుంది, దవడ పగిలింది గనుక అని వజ్ర ప్రమాదం లేకుండా వరం ఇచ్చాడు. యముడు యమదండం వల్ల, యమపాశముల వల్ల భయం లేదన్నాడు. వరుణుడు వరుణపాశముల వల్ల, జలం వల్ల గండం లేదు, నీళ్లలో పడినా నువ్వేమవ్వన్నాడు. అగ్ని ప్రమాదం లేకుండా వరం ఇచ్చాడు. అందుకే అగ్నిహోత్రుడు ఆయన ఏం కాల్చలేదు. ఇలా అనేక వరాలు దేవతలంతా ఇచ్చారు. ఆఖరణ మళ్ళీ బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమీ చేయదన్నాడు. అనేక వరాలు పొందాక సూర్యుడేమన్నాడు, ఈతడికి ఉపనయనమయ్యాక ముందు బృహస్పతి దగ్గర చదువుకున్నాక తక్కిన విద్యలు నేను నేర్పుతాను, ఇతన్ని నా అంతవాణ్ణి చేస్తానన్నాడు. ఈ పిల్లవాణ్ణి పట్టుకెళ్ళి వాయుదేవుడు ఎంతో సంతోషంతో మళ్ళీ ప్రసారం చేసి అంజనాదేవి చేతిలో పెట్టాడు. అంజనాదేవి ఈలోపు పిల్లాడు ఏమైపోయాడని కంగారడుతోందిట, ఇదిగో మీ పిల్లాడు మంచి వరాలు పొందాడు, జాగ్రత్తగా చూసుకో అన్నట్టు ఆయన. ఇక అక్కడి నుంచి అంజనాదేవి జాగ్రత్తగా పెంచింది. ఈయనకి వరాలు ఉన్నాయి కదా, శక్తులు ఉన్నాయి. దాంతో చిన్నప్పుడు చాలా కొంటి పనులు చేసేవాడు ఆయన. చిన్నప్పుడు బాగా అల్లరి చేసిన వాళ్ళే పెద్దవాళ్ళు పెద్దయ్యాక గొప్పవాళ్ళు అవుతారండి. చిన్నప్పుడు ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారో, కొంటి పనులు చేస్తారో, కొంచెం పోకిరీ పనులు చేస్తారో, అటువంటి వాళ్ళంతా పెద్దయ్యాక మహాత్ములు అవుతారని శాస్త్రం చెబుతున్నది. చిన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదంటే వాళ్ళు రోగిష్టి పిల్లలు అని అర్థం. ఏ రోగంతో ఉన్న పిల్లాడు ఏమి ఆటలాడతాడు మరి? కడుపులో బల్ల ఉంది, కడుపులో నొప్పులు ఉన్నాయి, అలాంటి వాడు ఏమి ఆడలేడు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఎప్పుడు కూడా చక్కగా ఆడుకుంటారు. ఇంకా ఆంజనేయుడు చిన్నప్పుడు చేశాడు కొంటి పనులు, కృష్ణుడు చేసిన పనులు ఇంచుమించుగా చేశాడు ఈయన కూడా. ఋషులు ఉన్నారట, ఆ ఋషుల్లో ఒక ఆయన పేరు కశ్యపుడు. ఆ కశ్యపుల వారు ఏం చేశారట, ప్రాణాయామం కృత్వాన్ని అని ముక్కు పుచ్చుకున్నారట. వెంటనే ఆంజనేయుడు వచ్చి గట్టిగా ముక్కు పట్టుకున్నాడు. ఆయన ముక్కు పట్టుకోగానే ఆయన వదులు వదులు అన్నట్ట, వదులుగా ఉందా అని ఇంకా గట్టిగా పట్టుకున్నట్ట. ఈ విధంగా కాసేపు ముక్కు పట్టుకుని ఏడిపించాడు. దాంతో ఆయన అడిలిపోయి ఆంజనేయుడు ఉన్న చోట వళ్ళు ఎప్పుడూ జపం చేసేవట. జపం చేసేవాడు కాదు, ఆ రోజు నుంచి ఆంజనేయుడు ఉన్న చోట జపం తపం సంధ్యావందనం మానేశాడు. ఆయన ప్రాణాయామం చేస్తే ప్రాణానికి ఉప్పు వస్తుంది అనుకుని దూరంగా ఆమడ దూరం పోయాట. ఎవరైనా ఆవులించారనుకోండి, హ్యావ్ పని ఆవులించిన వాడు నోరిలా పట్టుకుని ఆ నోట్లో తొండో బల్లో వేసేవాడు సరదాగా. అందుకే ఆంజనేయుడి దగ్గర ఆవులించకూడదు, గుర్తుపెట్టుకోండి. వెనకాతలకు వెళ్ళిపోయి దారబడిపోయి ఆవులించారంటే ఆంజనేయ స్వామి వారు వస్తారు, తర్వాత మీ ఇష్టం. అబ్బో చాలా చేశాడు, వాళ్ళ దండాలు విరగొట్టాడు, కమండలాలు విరగొట్టాడు, ఆరవేసినటువంటి వస్త్రాలు చింపేశాడు, చాలా అద్భుతమైన అల్లరి చేశాడు. అలా అల్లరి చేస్తూ ఉంటే ఋషులకు ఏం చేయాలో తెలియక, ఈ కుర్రవాడు కారణజన్ముడు, చాలా గొప్పవాడు, కానీ ఈ శక్తుల వల్ల మనల్ని ఏడిపిస్తున్నాడు, తాత్కాలిక ఉద్రేకంతో ఇతన్ని శాపం పెట్టడం బాగుండదు అనుకుని కరుణాస్వరూపులైన భృగువంశస్థులు శ్రీవత్స గోత్రులు కొంతమంది అక్కడ ఉన్నారు, భార్గవులు అంటారు వాళ్ళని. ఆ భృగువంశస్థులు అన్నారట, ఈతడికి ఈరోజు నుంచి తన శక్తులు గుర్తు లేకుండా ఉండుగాక, మహాద్భుతమైన వరములు గుర్తు లేకుండా ఉండుగాక, ఎవరైనా బాగా గుర్తు చేసినప్పుడు నువ్వు ఎంతవాడివి ఎంతవాడివి అని పొగిడినప్పుడు మళ్ళీ ఇతనికి అన్నీ గుర్తొచ్చుగాక, ప్రస్తుతానికి కొన్ని శక్తులు ఇతడు మర్చిపోగాక అని చెప్పించారు. దాంతో ఆంజనేయుడు తన శక్తులు మర్చిపోయాడు, ప్రశాంత మనస్కుడైపోయాడు. ఆ తర్వాత తల్లికి నమస్కరించి ఉపనయనమయ్యాక బృహస్పతి దగ్గరికి వెళ్ళి అనేక విద్యలు నేర్చుకున్నాడు. సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యుడు అన్నాడు రాముడితో, రామా ఇతడు ఎంత గొప్పవాడో తెలిసినా ఒకరోజున సూర్యుడి దగ్గరికి వెళ్ళి నవవ్యాకరణములు నేర్పన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, నేర్పడానికి అభ్యంతరం లేదు, నేను నిత్యం ప్రయాణం చేస్తూ తెగ తిరుగుతూ ఉంటాను కదా, మరి ఎక్కడ ఒక క్షణం ఆగడానికి వీలు కానీ నా దగ్గర నువ్వెలా చదువుకుంటావు అన్నట్ట. గురువుగారు స్థిమితంగా కూర్చుని పాఠం చెప్పాలి, శిష్యుడు కూర్చుని వినాలి, నేను గిర్రును తిరుగుతూ ఉంటాను, ఏడు గుర్రములు పూంచిన రథం ఎక్కి తిరుగుతా, నువ్వా చేపల చిత్తుడివి, ఒక క్షణం నిలకడగా ఉండవు కోతివి, మనిద్దరికీ ఎలా కుదురుతుంది గురు శిష్య సంబంధం అండక, నీవు తిరుగుడు ఆపద్దు, నేను నీ చుట్టూ తిరుగుతూ విద్యలు నేర్చుకుంటాను అని శరీరం పెంచి ఒక కాలు కుడికాలు ఒక కొండ మీద, ఎడమకాలు మరో దాని మీద పెట్టాడు, కుడికాలు దక్షిణ పర్వతం మీద, ఎడంకాలు ఉత్తర పర్వతం మీద పెట్టి లేచి నిలబడి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురు కూడా చేతులు జోడించి ఆయన రథం ఎట్టెడితే అటు తలకాయ తిప్పుతూ ఆయన చెప్పిన పాఠాలు విన్నట్ట. అంతటి మహాత్ముడు ఈయన. నవవ్యాకృతి పండితాయ నమః అని ఆంజనేయుడికి ఒక పేరుంది, తొమ్మిది వ్యాకరణములలో పండితుడు, ఎప్పటికప్పుడు కొత్త వ్యాకరణములు నేర్చుకుంటాడని కూడా అర్థం. ఇలా ఎన్నో శక్తులు పొందిన ఈయన ఋషుల శాపం వల్ల వాలి సుగ్రీవుడు వెంటపడినప్పుడు తన శక్తి పూర్తిగా గుర్తులేక సుగ్రీవుడితో పాటు అటు ఇటు పరిగెత్తాడు. జాంబవంతునికి తెలుసు, అందుకే సీతాన్వేషణకి ముందు నీవు ఇటువంటి వాడివి, నీకు ఋషులు ఆ వరాలు ఇచ్చారు, దేవతల వరాలు ఇచ్చారు, నిన్ను బ్రహ్మాస్త్రమేమీ చెయ్యదు, నీళ్లలో పడినా ఏమవు, అగ్ని ఏం చెయ్యదని తెగ పొగిడాడు. పొగడగనక అన్ని గుర్తుకొచ్చాయి, విజృంభించాడు. ఇంకా తర్వాత జరిగింది నీకు తెలుసు అనగా హనుమంతుడి దగ్గరికి పిలుచుకుని కౌగిలించుకుని ఈరోజు నుంచి నా సోదరుడు అన్నాడు. కహా భరత సమతుమ ప్రియభాయి, ఎంత మంచి మాట రాశాడండి తులసీదాసు గారు. ఇక్కడి వరకు అగస్త్యుడు రాముడికి చెప్పిన అనేక విశేషాలు విన్నాం. తక్కిన మధుర ఘట్టాలతో మళ్ళీ సాయంకాలం కలుసుకుందాం.